ప్రేమేనాత్మ పొందారా.
సరే, గాంధీ గారి పుట్టినరోజు గాంధీ గారి షావుకారు వైశ్యుల కుటుంబంలో జన్మించారు. ఆయన పేరు, పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ పూర్తి పేరు, కానీ పూర్తి పేరు చాలా మందికి తెలియదు. అక్టోబర్ 1 లాల్ బహదూర్ శాస్త్రి గారు, అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారు, ఇద్దరు మనస్తత్వం ఒకటి. గాంధీ గారు ఎంత నిరాడంబరు, లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా అంత నిరాడంబరు. లాల్ బహదూర్ శాస్త్రి గారు అక్టోబర్ 1 వ్యాసకాశిలో జన్మించారు. తర్వాత గాంధీ గారు గుజరాత్ లో పోరుబందరు, సముద్ర తీరం వాడు. సరే, గాంధీ గారు కూడా మనలాంటి వాడే. చాలా కష్టపడి సాధన చేసి సంశిక్షణ అలవాటు చేసుకుని ఆయన మోహన్ దాస్ మహాత్ముడయ్యాడు. కేవలం సాధన వల్లే అయ్యాడు. అందరు మనుషులు ఎటువంటి వాళ్ళే, నేను ఎటువంటి వాళ్ళే, నాలో ప్రత్యేకత ఏమీ లేదని బాపూజీ చెప్పేవారు. నిజం కూడా అంతే, మా బాగా కష్టపడి సాధన చేసుకుని అభివృద్ధిలోకి వచ్చాడు. గాంధీ గారికి మోరల్ బిహేవియర్ ఎక్కువ, ఇంటెలిజెంట్ బిహేవియర్ ఎక్కువ. ఎవరినైనా ఎప్పుడున్నా కఠినంగా మాట్లాడినా వెంటనే ఆయన పొరపాటును తెలిస్తే నాది పొరపాటును వెంటనే చెప్పేవారు. ఇప్పుడు మనతోటి ఎవరితోటైనా కఠినంగా మాట్లాడారనుకోండి, ఆ టైంలో ఆయనకు ఆలోచన సరిగ్గా పనిచేయలేదనుకోండి, నాది పొరపాటు అని చెప్పారు. మనతోటే కదా ఆయన భార్యతో కూడా అలా చెప్పారు. ఆయన భార్య దగ్గర కూడా ఏదైనా పొరపాటుగా మాట్లాడితే నాది పొరపాటు, ఆయన సారీ అని చెప్పారు. తర్వాత గాంధీ గారిలో మనం నేర్చుకునేది గుణం ఏంటంటే, భగవద్గీతలో 3 నరక ద్వారా ఉన్నాయని చెప్పాడు. 1 ఆశ. కొంతమందికి దురాశ ఉంటుంది ఎక్కువ, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత సరాసరిగా నరకానికి వెళ్ళిపోతారు. 1 దురాశ, 2 కోపం. కొంతమందికి ఉపద్రవమైన కోపం వస్తా ఉంటుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారో అడుగుతారు. 1 దురాశ, 2 కోపం, 3 లోభిత్తం. అన్నీ కలిగి ఉన్నప్పటికీ పరమ లోభిత్తంగా ఉంటారు. 100 కోట్లు డబ్బున్నా మాకేముందని, మాకేమీ లేదంటారు. పరమ లోభిత్తంగా ఉంటారు. ఈ 3 నరక ద్వారాలు అని చెప్తాడు అర్జున. ఈ 3 నరక ద్వారాలు ఈ భూలోకంలో జీవుణ్ణి పాడు చేసి 3 లక్షణాలు అని చెప్తాడు. మిగతా చెడ్డ గుణాలన్నీ ఈ 3 జేరు ఉంటాయని. మిగతా చాలా చెడ్ గుణాలు ఉండొచ్చు, ఆ చెడ్డ గుణాలు ఈ 3 కలిసి ఏదో గుణానికి అంటిపెట్టుకుని ఉంటాయి. మెయిన్ గుణాలు ఈ 3, 1 దురాశ, 2 కోపము, 3 లోభిత్తం. అర్జున ఈ 3 జీవుని పాడు చేస్తాయి. ఏ జీవుడైతే ఈ 3 విడుదల పొందాడో వాడు బ్రహ్మమును పొందుతాడు, వాడు ఆత్మజ్ఞానం అవుతాడు. ఈ 3 విడుదల పొందినవాడు బ్రహ్మమును పొందుతాడు, ఆత్మజ్ఞానం అవుతాడు. అయితే అర్జున, నువ్వు ప్రయత్నం చేసి స్వామర్తనంగా ఉండకుండా కష్టపడి సాధన చేసి ప్రయత్నం చేసి జీవుడికి ఈ 3 శత్రువులు, ఈ 3 ఈ 3 మనిషిని జీవుడు శరీరం మరణించిన తర్వాత ఈ 3 ఎక్కువ ఉన్నవాడు సరాసరి నరకానికి వెళతారు. నరక ద్వారాలు జీవుని పాడు చేసి అంటే నువ్వు జాగ్రత్తగా ఉండి సాధన చేసి 3 విడుదల పొందని భగవంతుడు తన అర్జునుడితో చెప్పాడు. గాంధీ గారి 3 బయటపడ్డారు అందుకు నేను చెప్తాను. గాంధీ గారు భగవద్గీత తల్లితోడు సమానమని, మన తల్లిని ఎలా ఆరాధిస్తాం అలా పుస్తకాన్ని అలా ఆరాధించేవారు. భగవద్గీత ప్రతిరోజు 1 అధ్యాయం చదవకుండా ఉండేవారు కదా. భగవద్గీత మా అమ్మ అని చెప్పేవారు గాంధీ గారు. ఆయనకి ఏదైనా సందేహాలు వస్తే, ఈ పని ఎలా చేస్తే బాగుంటుంది అనే సంశయం వస్తే భగవద్గీత చదివేవారు. ఏదో శ్లోకంలో నాకు దానికి సమాధానం దొరికింది అని బాపూజీ చెప్పేవారు. బాపూజీకి కుల భేదం లేదు, మత భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు. ఆ 3 చెడ్డ గుణాలు మనకున్నాయి. మనకు కులం కావాలి, ఆ ప్రాంతీయ భేదం ఉంది, వీళ్ళు మన వాళ్ళు వాళ్ళ పరాయి వాళ్ళని, స్వపర భేదం ఉంది మనకి. అసలు మనం జ్ఞాపకం వచ్చేటప్పుడు మన దేశం భారతదేశం మర్చిపోయే వరకు ఆంధ్రులు అనుకుంటాం. మనం అనేటప్పటికి భారతదేశం గుర్తురావాలి. ఈ నదిలో నీళ్లు గురించి దెబ్బలాడుకుంటున్నారు. అన్ని దేశ కర్ణాటక ఎవరు భారతదేశం, ఆంధ్ర ఎవరు భారతదేశం, తమిళనాడు ఎవరు భారతదేశం. దురదృష్టం ఏంటంటే దేశభక్తి తగ్గిపోయింది. ఇప్పుడు భారతదేశంలో దేశభక్తి లేదు, దైవభక్తి లేదు. ఇప్పుడు ఏదో గుళ్ళోకి వెళ్తున్నారంటే ఏదో కావాల్సింది ఆ కోరికలు, ఈ కోరికల కోసం గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారు, కానీ అదే భక్తి కాదు, ఏమి కాదు. ఇప్పుడు జనరల్గా ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా, ఎవరెళ్ళినా ఏదో కాగితం మీద లిస్టు రాసుకోకపోయినా, మనసులో లిస్టు రాసుకున్నా గుడి చుట్టూ తిరిగి రావటం. అదే రామకృష్ణ పరమహంస ఏమన్నా అంటే కోరికల కోసం అది భక్తి, తక్కువ రకం భక్తి అనుకోండి. అసలు భక్తే ఏదో గుడి చుట్టూ తిరుగుతున్నారు కదా, అది తక్కువ రకం భక్తి అనుకోండి అని చెప్పారు. అంటే గాంధీజీ దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, ఆయనకి ప్రాంతీయతత్వం లేదు, కుల భేదం అసలు లేదు, కుల మత భేదం కూడా లేదు. ఆయనకి అన్ని మతాలు సమానం. ఆయన ఖురాన్ చదివారు, బైబిల్ చదివారు, భగవద్గీత చదివారు. గాంధీ గారికి ఆయన ఆశ లేకపోవటం కదా ఆశ్చర్యం. ఆయన పిల్లలకు కానీ, ఆయన మనవలకు కానీ ఎమ్మెల్యే సీట్లు ఇప్పించడం కానీ, పార్లమెంట్ మెంబర్ల సీట్లు ఇప్పించడం కానీ, మంత్రి సీట్లు ఆ గొడవలోకి వెళ్ళొద్దన్నారు. మీరు చేస్తారా ప్రజాసేవ చేసి చచ్చిపోండి. పూర్వపు రోజుల్లో కూడా ఈ రాజులు, పెద్ద పెద్ద పరిపాలన చేసే రాజులు అరణ్యవాసానికి వెళ్ళిపోయేటప్పుడు, తపస్సు చేసుకోవడానికి అరణ్యవాసానికి వెళ్ళిపోయి వెనకాల వారసులకు రాజ్యం అప్పచెప్పి వెళ్ళిపోరు జాగ్రత్త. గౌతమ బుద్ధుడికి ఒక్క కొడుకే, ఆ కొడుకు కూడా రాజ్యం అక్కర్లేదు అనుకున్నాడు. అది త్యాగం. తన రాజ్యాన్ని ఎలాగే విడిచిపెట్టాడు గౌతమ బుద్ధుడు, తన కొడుకు మళ్ళీ రాజ్యాన్ని పరిపాలన చేయాలని బుద్ధి ఆయనకు లేదు. అలాగే గాంధీ గారు కూడా, గాంధీ గారు ఇప్పుడు ఇంతమంది మంత్రులు చేస్తున్నారు, ఇంతమంది ప్రధానమంత్రులు చేస్తున్నారు, గాంధీ గారి వంశంలో ఎవరు మంత్రి చేయలేదు, ఎమ్మెల్యే చేయలేదు, వద్దని చెప్పాడు. ఈ చేతనైతే ప్రజాసేవ చేయండి. గాంధీ గారి అబ్బాయిలో నలుగురు అబ్బాయిల్లో గాంధీ గారి నలుగురు అబ్బాయిలో ఒక అబ్బాయికి ఏదో మంత్రి పదవి ఇస్తానంటే నాకు ఏదో మంత్రి పదవి ఇస్తానంటే మంత్రి పదవి అంటే ఇవే దక్షిణాఫ్రికాలో నేను కొంత సేవ చేశాను. అక్కడ ఇక్కడ ఇండియా వచ్చేసిన తర్వాత దక్షిణ ఇక్కడ మంత్రి పదవి పుచ్చుకునే వాళ్ళు దక్షిణాఫ్రికా వెళ్ళి ప్రజలకు సేవ చేయని చెప్పారు. అంచేది కొంతమంది మహాత్మా గాంధీని ఏమంటారంటే మోడర్న్ బుద్ధ అంటారు. అది చాలా కష్టం. ఆయన ఒక్కడికే ఆయనకు ఒక్కడికే ఆశ లేకపోవచ్చు. కుటుంబ సభ్యులకి ఎవరికి అధికారం జోలికి వెళ్ళొద్దని చెప్పారు. అంచేదంటే అధికారం మనిషిని పాడు చేస్తుంది. అధికారం ఒకటి, డబ్బు ఒకటి, పాండిత్యం ఒకటి, కీర్తి మనిషిని తొందరగా పాడు చేస్తుంది. తొందరగా గర్వం వచ్చేస్తున్నాడు. అది మంచియే. మామూలుగా అధికారం మంచిదే, ధనం మంచిదే, పాండిత్యం మంచిదే. అయితే మనం వాటిని అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకోలేమనుకోండి అవి మనం పాడు చేసేస్తాం. అవన్నీ మామూలుగా మంచియే, కానీ వాటిని మనం నిగ్రహించుకోలేకపోతే అవి మనల్ని పాడు చేస్తాయి. అంటే జీవుని పాడు చేసేస్తాయి. లోపల జీవుని పాడు చేసేస్తాయి. ఏదో ఏదో మనం ఈ భూమి మీద నాలుగు రోజులు బాగున్నప్పటికీ మరణానంతరం జీవించి మళ్ళీ చీకటి లోకాలకు వెళ్తాం. గాంధీ గారి భార్యతో కూడా చెప్పారు, నీకు రెండు మూడు చీరల కంటే ఎక్కువ అనవసరం. దానికి కారణం కూడా చెప్పారు, భారతదేశంలో ఆర్థికంగా ఇబ్బంది పడేవాడికి ఎన్ని చీరలు ఉన్నాయి, నీకు అన్ని చీరలు ఉండాలి, నాకు అన్ని చుండు. ఆయన ఇది చుండుగొట్లు కట్టుకునేవారు. మన స్నానాలు చేసేప్పుడు చుండుగొట్లు అవి కట్టుకుంటాను చూడండి. అటువంటి ఏ చుండు, నాకు నాలుగు మూడు చుండుగొట్లు నాకు సరిపోతాయి, నీకు రెండు మూడు చీరలు సరిపోతాయి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో సామాన్య మానవుడు ఎలా ఉన్నాడు, ఆర్థికంగా ఇబ్బంది పడేవాడు ఎలా ఉన్నారో మనం కూడా అలాగే ఉండాలి. ఆడంబరం లేదు, మాటలు ఆడంబరం లేదు. ప్రపంచంలో భారతదేశంలో ఏ వస్తువు చేత ఆకర్షించబడలేదు. గాంధీ గారు చెప్పింది ఏమీ కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకోవటం, ఏమీ కష్టపడకుండా మనకు చదువు వచ్చేయాలనుకోవటం, అది దేశానికి మంచిది, జీవుడికి మంచిది కదా. మంచిది కదా, కష్టపడి డబ్బు సంపాదించుకోండి, కష్టపడి చదువుకోండి. అంతేకాదు ఏమీ లేకుండా ఊరికే మహిమల జోలికి వెళ్ళొద్దని చెప్పారు. ఇంతకీ మోక్షం కావాలంటే, ఆత్మజ్ఞానం కావాలంటే కబీర్ దాస్ గారు ఏమన్నారంటే, మీ ఆయన అంటే మీకు బాగా ఇష్టం. కబీర్ గారు అన్నారు ఈ మాట, మీ ఆయన అంటే మీకు ఎంత ప్రేమ, మీ ఆయన అంటే మీరు ఎంత ఇష్టంగా ఉంటారు, అంతే ప్రేమ మీకు భగవంతుడి మీద ఉంటే ఈ జన్మలోనే మీకు మోక్షం వస్తాను కబీర్ చెప్పి. మీ భర్త అంటే మీరు ఎంత ప్రేమగా ఉంటారు, మీ భర్తతో ఆఫీస్ నుంచి రావటం లేట్ అయ్యేవాడికి ఇంకా రాలేదు, ఆయన ఇంకా రాలేదు, ఇంకా రాలేదు అనుకుంటారు ఒక గంట లేట్. అలాగే మీ భర్త మీద మీకు ఎంత ప్రేమగా ఉంటారు, మీ భర్త అంటే మీరు ఎంత ఇష్టంగా ఉంటారు, అంత ప్రేమ అనురాగం, అంత భగవంతుడి మీద మీకు కనుక అంత అనురాగం కనుకుంటే ఈ జన్మలోనే, ఎప్పుడూ కాదు ఈ జన్మలోనే మీకు మోక్షం వస్తాను కబీర్ చెప్పి. ఆ ఇష్టం ఉండాలి, అనురాగం ఉండాలి, ప్రేమ కుదరాలి. ఇంక ఇక్కడ గురువు ఎవరు, గురువు అంటే ఆత్మానవయ్య. లోపల చైతన్యం ఉంది, లోపల చైతన్యం ఉంది, లోపల చైతన్యం ఉంది. అంటే ఈ ప్రపంచం ఉడికే లేదు, ఉన్నదాని వలే కనిపిస్తాం. ప్రపంచానికి ఆధారంగా, ఈ పంచభూతాలకు ఆధారంగా ఒక సత్యం ఉంది. ఒకటి సత్యం ఉండటం వల్ల ఇది లేకపోయినా ఉన్నదాని వల్లే కనిపిస్తాం అండి. అంటే రమణ మహర్షి గారు ఏమన్నారంటే, స్వప్నం చిన్నదిగా ఉంటుంది, ఇది ఈ జాగ్రత్త అవస్థ పొడిగ్గా ఉంటుంది కానీ అది అంత అసత్యమో, ఇది కూడా అంత అసత్యం అండి. అది 4 గంటలు 3 గంటలు ఉంటుంది స్వప్నం, ఇది 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటుంది కానీ అది జూస్ టైం తేడా కానీ అది అంత అసత్యమో, ఇది కూడా అంత సత్యం. అది మనసు కలిపితే, ఇది మనసు కలిపితే మనం పాడైపోవడానికి కారణం ఏంటండి, దొంగనే కారణం. మనం అందరం పాడైపోవడానికి దొంగనే ఎందుకు కారణం అంటే, దాని మూలంలో కదా ఎలమంటే కాదు, కాని గొడవలన్నీ వేసి తిరుగుతూ ఉంటాం. శరీరంతో కలుస్తుంది, మనస్సుతోటి కలుస్తుంది, కులంతో కలుస్తుంది, ఏదో పార్టీని కూడా వేసుకుంటాను. కాలక్షేపం ఇవ్వాలి కదా మరి, ఏదో పార్టీని, ఏదో పార్టీతో కలుస్తుంది. శరీరంతో నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను పొట్టిగా ఉన్నాను, నేను పొడుగ్గా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను సన్నంగా ఉన్నాను, నేను రాజులు లేకపోతే వైశ్యులు, నేను బ్రాహ్మణులు లేకపోతే నేను ప్రాణ ప్రాంతం వారు, నేను గోదావరి జిల్లాల వారం లేకపోతే కృష్ణా జిల్లాల వారం అని ఈ దొంగ నేను ఏం చేస్తానంటే, కానీ గొడవలు వేసుకుని మతం తోటు, కులం తోటు, ప్రాంతీయతో, దేశంతో నేను స్త్రీని, నేను పురుషుడు, నేను దొంగలే చెప్తుంది, నేను స్త్రీని పురుషుని అని. అంటే స్త్రీ పురుషుడికి తేడా ఏంటి, దేహమే తేడా. అంటే దేహంతో నేను స్త్రీని, ఆత్మ స్త్రీ కాదు పురుషుడు కాదు, దొంగలే చెప్తుంది నువ్వు స్త్రీ అని, దొంగలే చెప్తున్నావు పురుషుడు అని. అంటే నువ్వు కానిది కూడా తాను కాని గొడవలన్నీ, తాను ఏదైతే కాదో ఆ కాని గొడవలన్నీ కూడా వేసుకు తిరుగుతా ఉంటుంది ఈ దొంగలు. నేను గౌరవం సంపాదించానంటుంది, అదే దొంగది మరి, దానికి గౌరవం ఎందుకండి. అంటే దానికి కాని దానితో అది తాలక్యం పొందుతూ ఉంటుంది. అయితే మీరు అందరూ ఒకటి మర్చిపోకండి, భక్తి యొక్క ప్రయోజనం, జ్ఞానం యొక్క ప్రయోజనము, కర్మ యొక్క ప్రయోజనము, ధ్యానం యొక్క ప్రయోజనము, ఈ దొంగనేటిలోంచి మనం విడుదలవ్వటమే ప్రయోజనం. భక్తి అంటే మీకు ఏదో కోరిక నెరవేరటం కాదు, కోరిక నెరవేరిందనుకో, నెరవేరితే నెరవేరొచ్చు, నెరవేరిందనుకోండి మీ శరీరం ఏం చేపు ఉంటుంది, ఆ నెరవేరిన కోరిక ఏం చేపు ఉంటుంది. భక్తి యొక్క ప్రయోజనం మోక్షం, జ్ఞానం యొక్క ప్రయోజనం మోక్షం, నిష్కామ కర్మ యొక్క, స్వార్థం లేని కోరిక లేని కర్మ యొక్క లక్ష్యం మోక్షం. అన్నిటికీ మోక్షం ఏం చేద్దాం, మోక్షం పొందకుండా మనం ఈ జన్మ మరణ ప్రవాహంలోంచి విడుదల పొందాలి. అదే అర్జునుడు అడిగాడు, నాకు చెబ్బ చేయటం ఇష్టం లేదండి, ఇష్టం లేకపోయినా చేయవలసి వస్తాను ఏంటండి. అంటే అందరి గురించి అడిగాడు, ఏ మనిషికి చెడ్డ చేయాలని ఇష్టం ఉండదు కానీ చేస్తున్నారు, అందరూ చెడ్డలే చేస్తున్నారు, ఏంటి కారణం అని. బలవంతం చేసినట్టుగా ఉంటుంది, ఒకసారి చెడ్డ చేయటం ఇష్టం లేకపోయినా బలవంతాన చెడ్డ చేసినట్టుగా ఉంటుంది, జీవుడి పరిస్థితి ఎలా ఉంటుందని అర్జునుడు భగవంతుని అడిగాడు పరిప్రశ్న. అడిగితే భగవంతుడు ఏం చెప్పారంటే, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఎవరిద్దరు కోరికోటి కోపం. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వీరున్న చోట వారు ఉంటారు, వారున్న చోట వీరు. అన్నదమ్ములే కాదు ఇద్దరు స్నేహితులు. వాళ్ళిద్దరు అన్నదమ్ములే కాదు స్నేహితులు కూడాని. కోరుకున్న చోట కోపం ఉంటారు, కోపం ఉన్న చోట కోరుకుంటారు. వారిద్దరు ఏ మనిషి అయినా ఎక్కడైనా పొరపాటు చేశాడంటే, దోషం చేశాడంటే వాళ్ళిద్దరే కారణం. అంటే కోరిక ఎలాగైనా కంటే కోరిక నెరవేరితే గర్వం, నెరవేరకపోతే కోపం. అంటే గాంధీ గారిలో మనం నేర్చుకోవాలి, మహాత్మా గాంధీ గారిలో నేర్చుకునేది ఏంటంటే, గాంధీ గారు ఏం చెప్పారంటే, మీరు ధర్మాన్ని ఆచరించకపోతే విచారణ చేసినా మీకు జ్ఞానం రాదు. మీకు ఇంట్లో కోపం వచ్చి ఎక్కడ అరుణాచలం కూర్చొని నేను విచారణ చేసేస్తాం, మాకు జ్ఞానం వస్తుంది, భగవంతుడు ఏమైనా ఎరువాడు అంటున్నాడు గాంధీ గారు. అది మీకు ఇంటికాడ కోపం వచ్చిందనుకోండి, కోపం వచ్చి మీ అరుణాచలం తపస్సుకి వెళ్ళిపోయి అరుణాచలంలో తపస్సు చేస్తామంటే మీకు కోపం వచ్చి అరుణాచలం లేరని తెలియదు. అంత అమాయకుడు దేవుడు. ఓ కృష్ణాన్ని విభూతిని చెప్పవయ్యా అన్నాడు. లోకం అంతా నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు లోకం అంతా నువ్వే ఉన్నావు అనుకో, ఏదో పలానా చోట ఉన్నాడు పలానా చోట ఉన్నాడు, ఇది గుర్తు కోసం ఏదో కొన్ని గుర్తులు చెప్పాను అర్జునుడు అడిగితే, మొట్టమొదటి గుర్తు ఏం చెప్పాడంటే, అందరి హృదయాల్లో నేను అంతర్యామగా ఉన్నానని చెప్పాడు. తర్వాత నేను రావి చెట్టు అని చెప్పాడు, శంకరుని అని చెప్పాడు, కుమారస్వామి అని చెప్పాడు, రాముడు అని చెప్పాడు, అది వేరే విషయం. మొట్టమొదటి విభూతి ఏమని చెప్పాంటే, అందరి హృదయాల్లో నేను అంతర్యామగా ఉన్నాను. మీ అరుణాచలం కోపగించి వెళ్ళాడు, కోపగించి వెళ్ళాడు తెలుస్తూ ఉంటుంది. అంటే గాంధీ గారు చెప్పేది ఏంటంటే, మీ ధర్మం మీరు ఆచరించి, ధర్మాన్ని ఆచరించకుండా మీరు విచారణ చేసినా ఏ చేసినా సాధన చేసినా ఫలితం దక్కదు. తర్వాత ఆయన దగ్గర మనం నేర్చుకునే ఇంకో విషయం ఏంటంటే, ఆయన దగ్గరికి వచ్చే మనుషులు అందరి గురించి ఆయన తెలుసు. కానీ ఆశ్చర్యం, గాంధీ గారిలోని ఆశ్చర్యం ఏంటంటే, అందరిలోని మంచి చూసి ఆయన దగ్గర బొమ్మలలో మూడు కోతులు బొమ్మలే ఉండి, ఎవరో ఆయనకి పూర్వం ఎవరో ఇచ్చారు. ఒక కోతి కళ్ళు మూసుకుంటుంది, ఒక కోతి నోరు మూసుకుంటుంది, ఒక కోతి చెవులు మూసుకుంటుంది. అంటే చెడ్డ చూడకు, చెడ్డ మాట్లాడకు, చెడ్డ వినకు, అదే ఆయన గురువు. ఆ మూడు కోతుల బొమ్మే నా గురువు అని చెప్పేవారు గాంధీ గారు. ఎవరిని ఎవరిని చూసినా, ఎవరిని చూసినా వాళ్ళు మంచి చూసేవారు. ఒకవేళ ఎవరిలో ఏదైనా దోషం కనిపించినప్పటికీ ఆ దోషంలోంచి ఆ జీవుడు విడుదల పొందాలని వాళ్ళ గురించి రాముడిని ప్రార్థించేవాడు. అది గాంధీ. ఒకసారి ఆయన ట్రైన్ లో థర్డ్ క్లాస్ లోనే ప్రయాణం చేస్తారు ఎక్కడికి వెళ్ళారు. ఒకసారి ప్రయాణం చేస్తా అంటే వర్షం కురుస్తాను, పెట్టి వర్షం కురుస్తాను. ఆ టీసీ ఏమన్నాయంటే, బాపూజీ ఇంకో పెట్టులోకి మీరు మారిపోండి, ఇక్కడ వర్షం కురుస్తాను. నన్ను అక్కడనే మారిపోతున్నా, మరి పెట్టులో ఉంది జనం అందరు మాట ఏంటంటాడు. అది గాంధీ. అంటే సామాన్య మానవుడితో అంత తలచ్చు. సామాన్య మానవుడికి లేని సుఖాలు, సామాన్య మానవుడికి లేని భోగాలు నాకు వద్దు అనేవాడు. అంచేత దేశభక్తి కూడా మంచిదే. ఆ దేశభక్తి కూడా, దేశభక్తి వల్ల హృదయం విశాలమవుతుంది, మనస్సు పవిత్రమవుతుంది. పవిత్రమైన మనసుకు దైవభక్తి బాగా పడుతుంది. దైవభక్తి పట్టాక దైవభక్తి ఎప్పుడైతే వచ్చిందో వాడు దైవమే తన స్వరూపంగా వ్యక్తం. దేశభక్తి కూడా మంచిదే. స్వార్థం లేకుండా మనం, స్వార్థం లేకుండా దేశసేవ చేస్తే మంచిది. వాడు పవిత్రుడు అవుతాడు, పరమ పవిత్రుడికి జ్ఞానం కలగదు. అంటే ఏకాగ్రతోటి, పవిత్రతోటి, ప్రవీణతోటి, అంటే చేసే పనులు నేర్పుటి, ఏకాగ్రత, ప్రవీణత, పవిత్రత, వినీతత. వినీతత అంటే వినయం. ఎట్టి పరిస్థితుల్లోనే వినయం విడిచిపెట్టకూడదు. మనకి ఏదో ఉండే బాహ్యంగా ఏదో కలిసి వచ్చిందని వినయం విడిచిపెట్టేస్తే ఆ కలిసి వచ్చి ఎలా పోతుంది? చచ్చిపోయిన తర్వాత ఇంకా అవినయం మనకు కూడా సిద్ధమవుతుంది. రమణ మహర్షి గారు నాకు ఏంటి దేవుడు అనుగ్రహం ఉంది, దేవుడు అనుగ్రహం ఉందంటారు, ఉంటే మాకు కనపడటం లేదు. నువ్వు లోపల అహంభావం పెట్టుకుని పొగడబొత్తనం పెట్టుకుంటే నీకు ఇలా కనిపిస్తుంది. గుడ్డోడికి వస్తువు ఏం కనిపిస్తుంది? కళ్ళు లేని వాడికి వస్తువు ఏం కనిపిస్తుంది? అలాగే నీ అహంభావంతో చూస్తా అంటే నీకు అనుగ్రహం ఏం కనిపిస్తుంది? అహంభావం తగ్గించుకుంటే, పొగడబొత్తనం తగ్గించుకుంటే, గర్వం తగ్గించుకుంటే అప్పుడు నీకు అనుగ్రహం ఉందనేది నీకు తెలుస్తుంది. అహంభావం అడిగిన వాడికి, పొగడబోత్తనం అడిగిన వాడికి, అవినయం అడిగిన వాడికి అనుగ్రహం వ్యక్తమవుతుంది. నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నాను, మీరు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారు, అనుగ్రహం కూడా అంత స్పష్టంగా మీకు వ్యక్తమవుతుంది. లోపల రోగం ఉన్నవాడికి ఆకలేమవుతుంది? లోపల 104 డిగ్రీలు జ్వరం ఉన్నవాడికి నాకు ఆకలి వేయటం లేదు, ఆకలి వేయటలేదంటే వాడికి ఆకలేం వస్తుంది? లోపల 104 డిగ్రీలు అహంభావన పెట్టుకుని నాకు అనుగ్రహం కనిపించడం, అనుగ్రహం కనిపించి నీకు అనుగ్రహం ఎలా కనిపిస్తుంది? జ్ఞానం తగ్గికొలది, అహంభావన తగ్గికొలది, అవినయం తగ్గికొలది, అనుగ్రహం మీకు వ్యక్తమవుతుంది. మమ్మల్ని అనుగ్రహించాలని ఎవరైనా భగవాన్ అడిగితే ఉన్నది అనుగ్రహం, ఇవ్వటం పుచ్చుకోవటం కాదు, ఉన్నది అనుగ్రహం. అంటే నీకు అహంభావం, గురువు మీకు ఏం చెప్తాడు, అహంభావం తగ్గిలా గురువు చూస్తాడు. అనుగ్రహం ఇవ్వటం కాదు, మీ హృదయంలో ఉంది అనుగ్రహం, అది మీకు వ్యక్తం. ఏమలేదు, మరికి మురికి అర్థం ఉందనుకోండి, ఆ మురికి అర్థం మీ ముఖం ఎదురుకుండా పెడితే మీ ముఖం అందంగా ఉన్న అందులో సరిగ్గా కనపడదు. అలాగే మా మనసు నిండా మురుకుంటే మన హృదయంలో ఉన్న వస్తువు మనకు లోపల ఉన్నది వ్యక్తం కావాలి. అంటే మనం సాధన చేసే సాధన యొక్క ప్రయోజనం ఏంటంటే మనం పరమ పవిత్రులు అవడం. మీరందరూ బాగుపడాలని, మీరందరూ క్షేమంగా ఉండాలని, మీరందరూ జ్ఞానం కలగాలని, మీకు మీ పనులు మీరు ఏదో చక్కగా నిర్వర్తించుకోవాలని, అది కోరిక కానీ ఏదో రమణ మహర్షి గారికి లేకపోతే రామకృష్ణ పరమహంస గారికి, రాముడికి, కృష్ణుడికి, మిమ్మల్ని ఏదో భక్తుల కింద తయారు చేయడం మా ఉద్దేశం కాదు. మేము ఎప్పుడూ సత్యాన్ని ఒక రూపానికి నామానికి పరిమితం చెయ్యం, చేయవలసిన పని లేదు మాకు. మీరు సుఖంగా లేరనుకోండి, శాంతిగా లేరనుకోండి, ఆనందంగా లేరనుకోండి, మీరు రమణ మహర్షి భక్తులు అనుకోండి, రామకృష్ణ పరమహంస భక్తులు అనుకోండి, అదే వశిష్ఠుడి భక్తులు అనుకోండి, ఎవరికి కావాలి? మీరు సుఖంగా లేనప్పుడు, శాంతిగా లేనప్పుడు, ఆనందంగా వైద్యం పెద్ద హాస్పిటల్లోనే చేయించుకున్నానండి, చచ్చిపోయినంటే మాటకు అర్థమేంటి? సత్యం ఎప్పుడూ ఉంది, ఉన్నదే అది. ఎన్ని రూపాలు తేడా, నామాలు తేడా కానీ పదార్థం ఉంది. వస్తువులు తేడా కానీ బంగారం ఒకటి, కొండలు తేడా కానీ మట్టి ఒకటి. కొండలో మట్టి ఎక్కువ అయితే నీళ్లు తక్కువ పడుతుంది. దళసరగా ఉందనుకోండి కొండ, నీళ్లు తక్కువ పడుతుంది. అలాగే మనకి దేహభావన ఎక్కువగా ఉంటే, దేహబుద్ధి ఎక్కువగా ఉంటే లోపల ఇరికైపోతాం. అంటే నీకు లోపల అనేది గురువు, గురువు అంటే లోపలే ఉన్నాడు. నిజమైన గురువు లోపలే ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. అడిగి లోపల ఉన్నాడు, నిజమైన గురువు ఉన్నాడు, లోపలే ఉన్నాడు. వాడు పురాతనుడు, ఏనాటి నుంచి ఉన్న నీ దేహాలు మారినా నీ కూడా వెంటాడుతున్నాడు. ఈ శవాలు మారిపోవచ్చు, దేహాలు మాకు కూడా రమణస్వామితో జన్మాంతర అనుభవం. 1957 ఆయన అంతటా ఆయన వచ్చి నేను ప్రాణా ప్రాణ మనకున్న పూర్వజన్మ అనుభవం ఆయన చెప్పే వరకు ఆయన నాకు ఏంటో తెలియదు. నేను ఒక పుస్తకం ఆయన గురించి చదివి పెద్దలు చెప్తాంటే ఉండేది, ఎర్రబట్టలు కట్టుకునే వాళ్ళు జేబురు బట్టలు కట్టుకునే వాళ్ళు ఆయన చెప్పిన లేదు. ఈ బట్టలకి జ్ఞానానికి సంబంధం లేదు. నువ్వు గృహస్థుడివా, లేదా సన్యాసివా, లేదా వానప్రస్థుడివా, జ్ఞానానికి కులానికి నువ్వు ఏ బట్ట ధరించావు, అది నీ కులం ఏంటి, నువ్వు స్త్రీయా పురుషుడివా, అది కాదు లోపల జ్ఞానం. ఆ జ్ఞానానికి ఏం అక్కర్లేదు. అప్రమా మనం అప్రధానమైన విషయాలు వేసుకుని తిరుగుతాం. జ్ఞానానికి ఒకటే, నువ్వు ఎంతవరకు పవిత్రుడు. ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు, జ్వరం ఉందో లేదో ఇలా పట్టుకు చూస్తారు నాడు, లేదా థర్మామీటర్ నోట్లో పెట్టి. భగవంతుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు, ఎంతవరకు పవిత్రుడు అని అది ఒకటే చూస్తాడు. వాడికి జ్ఞానం ఇచ్చాడు నైతే గొడవ అక్కర్లేదు. ఆ పవిత్రుడు గొడవ లేదు, అప్రధానమైన విషయాలు రోడ్డు మీద వేసుకుని తిరగటం. ఎందుకు పనికిరాని గొడవలు? మనకి పనికిరావు, కుటుంబానికి పనికిరావు, సమాజానికి పనికిరావు, దేశానికి పనికిరావు. ఒక దేశానికో, ప్రాంతానికో, కులానికో, మతానికో సంబంధించింది కాదు సత్యం అనేది. ఎవడ పవిత్రుడైతే వాడికి ఎరుక పడుతుంది. వాడికి ఆ సద్వస్తు ఎరికి పడినప్పుడు అనిపిస్తూ, ఓహో ఇంతకాలానికి ఇన్ని జన్మలు, ఇన్ని వేలాది జన్మలు ఎత్తుకుంటూ వస్తున్నాయి, ఇదంతా మనస్సు కల్పించినాయి కదా. అప్పటి వరకు మీకు అనుభవం ఒక రాదు. ఏ జన్మ కాదని మీ శరీరం ఒకటే నిజం, ఈ శరీరం ఒకటే నిజం. శవబుద్ధి, ఆ దేహబుద్ధి విడిచిపెట్టడం చాలా కష్టం, పీడించేస్తాం. మరి ఒకటి ఆలోచించండి, ప్రశాంతంగా ఆలోచించి తొందర ఏం లేదు, కంగారు పడక్కర్లేదు. మీరు పుస్తకాలను పక్కన పెట్టి మీకు ఏ రకమైన తలంపులు వస్తున్నాయి, ఏదో తలంపులు వస్తున్నాయి, ప్రతి మనిషికి ఏదో తలంపులు వస్తున్నాయి. ఆ తలంపుల లోపల మీరు సుబ్బమ్మో, ఎల్లమ్మో, పుల్లమ్మో, నారాయణమ్మో లోపల ఎవరో ఉన్నారు. ఆ వ్యక్తి లేకపోతే అసలు మీకు తలంపు రావాల్సిన పనే ఉంది. ఇవ్వ నేను పార్వతిని, పార్వతిని అంటే పలానా పేరు నాది, పలానా శరీరం నాది, పలానా కులం నాది, పలానా పుట్టింది మాది, పలానా అత్తరులు. ఏదో లోపల వ్యక్తి లేకపోతే తలంపు రావాల్సిన పని లేదు. అక్కడ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి తలంపు వస్తాను. వ్యక్తి లేనప్పుడు తలంపుతో పని లేదు. ఆ వ్యక్తి ఎవడని అక్కడికి వెళ్ళి విచారణ చేయండి, ఒకటి బురద రాసి తిరుగుతా ఉంటానండి. ఇప్పుడు తలంపులు రానే ఉండి, అసలు లోపల ఎవడని ఉన్నవాడు ఎవడు, మీరు ఎవరు లేకుండా తలంపులు వస్తున్నాయి, లోపల ఎవడో ఒకడు ఉన్నాడు, ఉన్నాడు లేకుండా తలంపులు ఎలాగో వస్తాయి అక్కడ. ఆ ఉన్నవాడు ఎవడు, వాడి గుట్టు మీకు తెలిసే వరకు, వాడి మూలం మీకు తెలిసే వరకు ఎవరికి బ్రాహ్మణ స్థితి కలగదు. ఇందులో రాదు, వాడు పురాతనంగా ఉన్నాడు, జన్మజన్మలు నీ కూడానే వస్తున్నాడు. ఎప్పుడు నువ్వు పవిత్రుడవుతావు అని ఎరుగుపట్టాను. నువ్వు భగవంతుని ప్రార్థిస్తున్నావు, భగవంతుని నువ్వు ప్రార్థిస్తున్నావు, ఎప్పుడు ఆయన నీ గురు రూపంలో ఏంటి, నేను పవిత్రను చేయటానికి. నీలో ఏదైనా దోషాలుంటే నీకంటే నీ గురువుకి ఎక్కువ తెలుసు. నీలో ఏదైనా దోషాలుంటే నీకంటే నీకు ఎక్కువ గురువుకు తెలుసు. ఆ దోషాలలోంచి నిన్ను విడుదల ఎలా చేయాలో, ఎలా సర్జరీ చేయాలో, ఎలా ఆపరేషన్ చేయాలో, నీకు నొప్పించకుండా ఎలా ఆపరేషన్ చేయాలో అది గురువు చూసుకుంటాడు. ఆచార్య దేవో భవ, ఆచార్యుడు రుణం తీర్చు. తల్లిదండ్రులు మనకు ఏదైనా 4 ఎకరాలు పొలం ఉంటే ఇస్తారు, అన్నం పెడతారు, బ్యాంకులో 10 రూపాయలు డబ్బేస్తారు. ఇదే పండగకి వెళ్తే 4 చీరలు పెడతారు తల్లిదండ్రులు. కానీ నేను అజ్ఞానంలోంచి, బంధంలోంచి విడిచిపెట్టేది ఆచార్యుడు. నేను అజ్ఞానంలోంచి, దుఃఖంలోంచి, బంధంలోంచి, అశాంతిలోంచి నేను విడుదల కలిగజేసేవాడు ఆచార్యుడు మాత్రమే. మొత్తం మీద జ్ఞానం కావాలంటే ఎవరైనా, వాడు ఏ మతస్థుడైనా, హృదయం ఖాళీ అవ్వకుండా మటుకు ఎన్నడూ జ్ఞాన హృదయం అయ్యలేదు, అవ్వదు, అయ్యే అవకాశం లేదు. అయితే ఇప్పుడు రమణ మహర్షి గారికి మాకున్న సంబంధం ఏంటంటే, రమణ మహర్షి గారు ఒక్కరే జ్ఞాని, మిగతా వారికి జ్ఞానం లేదని కాదు. అలా జ్ఞానులు ఎంతో మంది మహాత్ములు, ఎంతో మంది మహర్షులు, ఎంతో మంది యోగులు ఈ భూమి మీదకి వచ్చారు. వాళ్ళ అనుగ్రహంతో ఈ భూమిని తడిపారు. కానీ మాకు ఆయనకున్న జన్మాంతర అనుభవం. నేను పలానా పలానా అని చెప్పి అక్కడ మాట్లాడి వెళ్ళిపోతే, మాట్లాడి వెళ్ళిపోతే నేను నమ్ముతాను, నమ్మనని ముద్దు కూడా పెట్టుకుని, ఆ ముద్దు ఎలా ఉందని ఫిజికల్ గా ముద్దు పెట్టుకోవడం కంటే స్ట్రాంగ్. 3 రోజులు అస్తమాన్ని ఇలా తుడుచుకుంటానే ఉన్నాను. అది తడి తడి ఇచ్చేసింది. 3 రోజులు వదిన స్నానం చేశాను కదా, 3 రోజులు అస్తమాన్ని చెయ్యాలనుకుంటాను. అక్కడ తడి ఉండిపోయింది 3 రోజులు. అంటే భౌతికమైన, భౌతికమైన దానికంటే బలంగా ఉంది. అంటే మనకి జ్ఞానం కలిగే వరకు గురువు అలా వెంటాడుతున్నాడు. జీవితాన్ని ఎప్పుడు మలుపు చెప్పాలి, ఎలా చెప్పాలి, అదంతా గురువు చూసుకుంటాడు. ఒకసారి గురువు మనం విడిచిపెట్టేసినట్టు అనిపిస్తుంది, ఒకసారి గురువు మనం విడిచిపెట్టేసి అనిపి, ఎందుకు ఊరికి విడిచిపెట్టేసినట్టు అనిపిస్తుంది. కానీ మళ్ళీ దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగిలించుకోవడానికి విడిచిపెట్టినట్టు కనిపిస్తుంది. అది తెలిసిన వాడు ధన్యుడు, అదృష్టం. పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క అంటే అది గురువు యొక్క నవ్వు. అది ఊరికి మామూలు నవ్వు కాదు, ఆత్మ యొక్క నవ్వు. గురువు నవ్వాడు అనుకోండి, అది నవ్వు ఏదో మామూలు సినిమాలో నవ్వమంటా ఉంటాడు డైరెక్టర్, అటువంటి నవ్వు కాదు, ఆత్మ యొక్క. ఆత్మ యొక్క గురువు చూస్తున్నాడు అనుకోండి మిమ్మల్ని, ఆత్మ యొక్క చూపు. మామూలుగా మాంసం నేత్రాలకు సంబంధించిన చూపు కాదు. మాంసం నేత్రాల్లో ఏముంది, అంతా తానైన చూపు. ఆ చూపు ఏం చూపది, అంతా తానైన చూపు. తన తన్నే తాను ఇతరులు చూసుకుంటా ఉంటాడు. అదే అది గురువు చూపు. అది ప్రతి జన్మలో నీ కూడా ఉంటాడు, నీ లోపల ఉంటాడు, అంతర్యామగా ఉంటాడు, నీ ప్రాణానికి ప్రాణమై ఉంటాడు, నీ మనస్సుకు మనస్సే ఉంటాడు, లోపల ఉంటాడు, అంతర్యామగా ఉంటాడు, సనాతనుడు. ఇప్పుడు ఆయన నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. ఆయన ఎందుకు నిన్ను వెంటాడుతూ, ఏ నిన్ను పక్వం చేసుకుంటూ వస్తాడు. ఆ జన్మకి ఆ జన్మ నేను ముగ్గేసుకుంటూ వస్తూ ఉంటాడు. కబీర్ దాస్ అన్నాడు, ఎన్నో జన్మలు కావాలా నీ భర్తను ప్రేమించినట్టు నువ్వు భగవంతుని ప్రేమించి ఈ జన్మలో నువ్వు తరించు. అంటే గురువు అంటే ఎవడ వల్ల అయితే మనకి అన్నీ తెలియబడతాయో ఆత్మజ్ఞానం వస్తుందో వాడే మన గురువు. ఎవరి అనుగ్రహం వల్ల అయితే మనకు అన్నీ తెలియబడతాయో ఆత్మజ్ఞానం కూడా వస్తుందో అని అడుగుతిచ్చాడు. నీదు అకలంక మాకు కీర్తి హాని చేయక బ్రోవు మారినా. అసలు భగవంతుని మనం ఏది అడగకూడదు, అడగకుండా ఉండలేదు. అసలు భగవంతుని మనకి ఇది కావాలని అది కూడా భక్తే, అడగకూడదు, అసలు అడగటం అనవసరం. అంటే మన గురించి మనకు ఎక్కువగా మన గురువు తెలుసు, భగవంతుడికి తెలుసు. ఆ జన్మాంతరంలో అనుబంధం లేకపోతే ఆ ప్రేమ ఆప్యాయత గౌరవము అది గురువు మీద కలగదు. ఎవరి అనుగ్రహంలో మనకు సకలము తెలియబడతాయో చివరికి ఆత్మజ్ఞానం కూడా కలుగుతుంది. ఆయన మన గురువు. మనకి ఎప్పుడైనా సుఖం వస్తుంది అనుకోండి, అది కూడా గురువు అనుగ్రహం. ఎప్పుడైనా దుఃఖం వస్తుంది, దుఃఖం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు, నాకు దుఃఖం రాకూడదు రా, కానీ గురువు దుఃఖాన్ని కూడా పంపిస్తాడు. ఒకటి మట్టి మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన మాటలు మీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది వ్యాపారం కాదు. ఊరికే మాటలు మీ ముందుంచి వదిలేస్తాను, మీరు ఊసేసినా లోపలికి తీసుకు, మీరు యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా ఊరికే మాట అలా భగవంతుడు చెప్పిన మాట మీ ముందు ఉంచుతాం. మీరు అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు. ఎంచదంటే సుఖంలో కంటే బాధలోనే దుఃఖంలోనే మనిషి తొందరగా పవిత్రుడవు. 10 జన్మల సుఖం ద్వారా తెలుసుకునేది, 1 జన్మలో కష్టం ద్వారా దుఃఖం ద్వారా తెలుసుకుంటాడు. ఎప్పుడైనా నీకు బాధ వచ్చిందనుకోండి, సాంసారిక బాధ, ఇంటికాడ ఏదో రకమైన బాధ వచ్చిందనుకోండి, ఏ రకమైన బాధ వచ్చినా ఆ బాధ మిమ్మల్ని ఎందుకు, గురువు తెలియకుండా బాధ రాలేదు మీకు, గురువు తెలియకుండా దుఃఖం రాలేదు, ఎందుకు వచ్చిందంటే అది మీ మీద కోపం కాదు, మిమ్మల్ని పవిత్రుని చేయటానికి ఆయన కావాలని పంపాడు దుఃఖాన్ని వాడే గురువు. అది తెలియదు మీకు, అది మీకు తెలియదు. ఉందండి హృదయంలో ఏదో ఉందంటున్నారండి, మాకేం కనపడటం లేదండి అంటారు. కనిపించింది మరి మీకు కనిపించిందంటే నిజం, హృదయంలో ఏదో ఉందంటున్నారండి మాకేం కనపడటం లేదని అంటారు. అలా మీ కళ కనిపించదండి, ఉందా నిజమా? మీ కళ ద్వారా చూచేవాడు ఎంత అసత్యమో చూడబడేది కూడా అంత సత్యం. గురువు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, ఎక్కడ ఉండటం కాదు, నీకు కళ్ళ కనపడటం కాదు, నీకు స్వరూపంగానే వ్యక్తం అవుతాడు. 24 గంటలు నీ కూడానే ఉంటాడు, కనిపించి వెళ్ళిపోవటం కాదు, కనిపించి వెళ్ళిపోయే దేవుడు కాదు, నీకు స్వరూపంగా వ్యక్తం అవ్వాలి. నీ ఎక్కడికెళ్ళినా నీ దేహం నీ కూడా ఎలా ఉంటుందో అలా నీ స్వరూపంగా భగవంతుడు వ్యక్తం అవుతాడు. కానీ మనం ఒక విషయం మర్చిపోకూడదు, నీకు ఏదైనా కష్టాలు వస్తే మనసును పాడు చేసుకోకూడదు. ఇందులో రహస్యం ఏంటి, మీరు అరుణాచలం వెళ్ళండి, కాశీ వెళ్ళండి, మక్క వెళ్ళండి, మదీనా వెళ్ళండి, అయితే పూరీ జగన్నాథ్ వెళ్ళండి, లేకపోతే వెంకటాచలపతి వెంకటాచలం వెళ్ళండి, తిరుపతి వెళ్ళండి, ఎక్కడికెళ్ళినా మీ మనసు మీకు కూడా వస్తుంది. నేను జపం చేసుకుందానా ధ్యానం చేసుకుందానా మా ఇంట్లో వాళ్ళు అడ్డు వచ్చేస్తున్నారు అన్నాడు ఒకడు. అది భగవన్నారు, నీ ఇంట్లో అడ్డు రావటం లేదు, నీ మనస్సు అడ్డు వస్తుంది, వాళ్ళు ఏం చేశారు వాళ్ళు నీకేం అపకారం చేయటం లేదు, నీ మనసు నీకు అపకారం చేస్తుంది, ఆ సంగతి తెలియక అమాయకుని పట్టుకు తిడుతున్నావు అన్నాడు. మీకు ఒక జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఏమీ లేదు, వస్తువు ఇక్కడ ఉంది, సద్వస్తు ఇక్కడ ఉంది, బ్రహ్మం ఇక్కడ ఉంది, శాంతి ఆనందం, ఈ ఆనందం పొంగి, ఈ శాంతి పొంగి సహస్రారాన్ని ముంచినప్పుడు సృష్టికర్త వచ్చి మనం ఎదురుగుండా కూర్చున్నా మనకు చూడాలనిపించదు. అటువంటి ఆనందంలో ఇప్పుడే ఎక్కడే శరీరం ఉండగానే అటువంటి ఆనంద స్థితిని మనం పొందాలి, అదే జ్ఞానం. అయితే నీకు ఎందుకు చెప్తా అంటే మనం ఎక్కడికెళ్ళా మన మనసు కూడా వచ్చేస్తుంది కాదు, ఇప్పుడే కాదు, ఇప్పుడు కాశీ వెళ్తే కాశీ మన మనసు కూడా వచ్చేస్తుంది. కొన్ని శరీరం చచ్చిపోయి ఎక్కడ చోట వెళ్ళిపోతాం కదా, అప్పుడు ఏది పడుతుందంటే శరీరం విడిచిపెట్టేస్తుంది, కానీ మనసు అప్పుడు కూడా వచ్చేస్తుంది. 24 గంటలు నీకు ఒక గాఢ నిద్రలో తప్పించి ఎప్పుడు నీ కూడా ఉంటావలసింది మనస్సు. ఆ మనస్సును బాగు చేసుకో, ఆ మనస్సును శాంతి చేసుకో, ఆ మనస్సులో బలహీనతలు ఉంటుందో తెలుసుకో. ఆ మనస్సే నీకు జ్ఞానానికి అడ్డొస్తుంది, నీ మనస్సే నీకు జ్ఞానానికి అడ్డొస్తాం సంగతి నీకు తెలియనివ్వకుండా వాళ్ళు అడ్డొస్తున్నారు, వీళ్ళు అడ్డొస్తున్నారు, వాళ్ళ మీద గెంటేస్తుంది. అక్కడి నుంచి అక్కడ తిట్టడం కూర్చోవడం, లేకపోతే అసూయి పట్టడం, అలా తిట్టడం కూర్చోవడం ఇలా చేస్తూ ఉంటుంది. ఇదంతా మీ మా ఎంత మనసులో ఉంది, మనసు అనగ తినకైనా మా వినాశించి కాశీ వెళ్తే మీకు కూడా మనసు వచ్చేస్తాయి. ఏ గంటలో ఈ పాటికి మా కోళ్ళ పిడకలు ఎండేసి ఉంటుంది, రోజు మధ్యాహ్నం 1 గంటకు మా కోళ్ళ పిడకలు ఎండేస్తాం, ఇక్కడ గంటలో వర్షం వచ్చిందేమో పిడకలు తలిచిపోతాయేమో కాశీలో మనసు అత్తగారు మనసు అనుకుంటుంది. ఆ కాశీలో వర్షం కురిస్తే గంటలో కూడా కురిసేస్తుందేమో అత్తగారు అనుకుంటుంది. ఈ అత్తగారు రావులు పాలన వెళ్ళొచ్చి లోపల తాళం చేయ జాగ్రత్త, తాళం తప్ప జాగ్రత్త అని కోడలకు 10 సార్లు చెప్తేనే కానీ అత్తగారు రావులు పాలన వెళ్ళదు. మనకి విషయాల మీద ఎంత ఆసక్తి, ఇందులో పదేవం తీసుకోవడం మీద ఉంటే చాలు ఆప్చయితారు అంటే. ఇక్కడ గురువన్నా ఈశ్వరుడన్నా ఆత్మన్నా ఒకటేనవయ్యా, ఆత్మన్నా గురువన్నా ఈశ్వరుడన్నా ఒకటే. నీకు భగవంతుని ఆరాధించగా ఆరాధించగా భగవంతుడే నీకు గురు రూపంలో వ్యక్తమవుతాడు. నీకు బోధించడానికి నేను నీకు లోచూపు కలగజేయ, లోచూపు నీకు కలగకపోతే నువ్వు పవిత్రుడు కావు, లోపలే ఉందో నీకు తెలియబడదు. అబ్రహం వెంకన్ వచ్చి మన పక్కన కూర్చున్నా ఆయన మనస్సు మనకు లేకపోతే ఆయన ఎటువంటి వాడు మనకు తెలియదు. ఆ గొప్ప మనస్సు లేనప్పుడు ఇంట్లో వాళ్ళకి ఒకరికొకరికి ఒకరి మనసు ఇంకోళ్ళకి తెలియదు, ఇంట్లో వాళ్ళకే తెలియదు ఆ గొప్ప మనస్సు, ఆ గొప్ప బుద్ధి లేనప్పుడు. అంటే కొంతమంది శారీరకంగా దగ్గరగా ఉన్నా మానసికంగా దూరంగా ఉంటారు. ఒక జ్ఞాని పక్కన మనం కూడా కూర్చోవచ్చు, లోపలే ఆళ్ళు ఎక్కడున్నారో మనం ఎక్కడ. యేసు క్రీస్తు చెప్తాడు, అర్హత లేని వాళ్ళ దగ్గర, యోగ్యత లేని వాళ్ళ దగ్గర మంచి మాటలు కూడా చెప్పకండి. మీరు మంచి మాటలు చెప్పినా చెడ్డగా అర్థం చేసుకుంటారు, చెడ్డగా అర్థం చేసుకున్న పర్లో మీ మీరు రాళ్ళు రుగుతారు అన్నాడు బైబుల్లో యేసు. అంటే నీకు ఈశ్వరుడు అంటే నీకున్న భక్తి వల్ల ప్రేమ వల్ల ఆప్యాయత వల్ల ఆయన గురు రూపంలో వస్తాడు అయ్యాడు. గుర్రపుల్లో వస్తే నీ కూడా ఉంటాడు, నీకు పైన ఉంటాడు, కింద ఉంటాడు, కుడి పక్కన ఉంటాడు, ఎడం పక్కన ఉంటాడు, నీకు కూడా ఉంటాడు. నీ కూడా ఉండి నువ్వు ఆ సాధకుడు, ఆ సాధక అన్నిటికంటే సెకండరీ ఈ పూజలు జపాలు తపాలు గుళ్ళోకి వెళ్ళటం రావటాలు పూజలు పునస్కారాలు అన్ని రెండో పక్షం అన్నిటికంటే అత్యంత ప్రధానమైనది అత్యంత ముఖ్యమైనది గురువు అనుగ్రహం మాత్రమే. ఎవరికింగ్ సెకండరీ అన్ని రెండో పక్షం. మీరు పూజలు చేస్తున్నారు, ధ్యానాలు చేస్తున్నారు, గుళ్ళో గడుపుతున్నారు, ఇవన్నీ మీరు పవిత్రంగా అవటానికే, మీ పుణ్యాత్మలు అవటానికే మంచిదే. పుణ్యకర్మలు కూడా చేయండి, అన్ని మంచివి, అన్ని రెండో పక్షమే, అత్యంత బలహీనది అంత కూడా గురువు అనుగ్రహం. ఒకసారి భగవంతుడు అంటారు మనస్సు అంటే మీరు మనస్సును స్వాధీనం చేసుకోవడం మీరు అనుకున్నంత తేలిక కాదు, ఏనుక్కి ఎంత బలం ఉంటుందో మనస్సు కూడా అంతే బలం ఉంటుంది అని ఒకసారి భగవంతుడు ఒక భక్తుడు అంటే ఏనుగులు వంగ దిగటం కష్టమే, కానీ గురువు అనుగ్రహం సింహానికి మటుక ఏనుగులు ఉండిపోతుంది. ఏనుగులు వంగ దిగటం కష్టమే, ఏనుగులు స్వాధీనం చేయడం మనసు ఏనుక్కి ఎంత బలం ఉందో మనస్సు కూడా అంత బలం ఉంటుంది. మనస్సును స్వాధీనం చేసుకోవడం కష్టమే, కానీ ఆ సింహం ముందు ఏనుగు ఏ విధంగా అయితే అణిగిపోతుందో గురువు అనుగ్రహం కూడా సింహం లాంటిది మనసును అణి చేయటానికి అంటే అత్యంత ప్రధాన. ఎవ్రీథింగ్ ఈజ్ సెకండరీ. ఈ పూజలు, జపాలు, జనాలు, యజ్ఞాలు, యాగాలు, వెళ్ళటం, తీర్థయాత్రలకు వెళ్ళటాలు, రావటాలు అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ సెకండరీ, కానీ గురువు అనుగ్రహం అత్యంత ప్రధానమైనది. అంటే రాబోయే జన్మలో మీరు ఎక్కడ వెళ్తారో మీకు తెలియదు, కానీ గురువు చూసుకుంటారు, గురువు చూసుకుంటాడు, మీ కూడా ఉంటాడు, మీ వెంబడే ఉంటాడు, మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాడు. గురువు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని మీ చేత పొందింపజేసే వరకు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు. గురువు యొక్క ప్రేమ అసారమైన ప్రేమ, మనుషుల ప్రేమల కారణమైన ప్రేమ. మనుషులు ప్రేమలకి కారణాలు ఉంటాయి, ఈశ్వరుని ప్రేమకి కారణం అది అకారణం, దానికి ఏమి కారణం ఉండదు. ప్రేమకు కారణం కనిపిస్తే ఆ ప్రేమ నిజమైంది కాదు. అంటే గురువు కూడా అవసరమైతే నీ కోసం ఒక శరీరం, ఆయన శరీరం అక్కర్లేదు, శరీరం ధరించి వస్తాడు. ఈశ్వరుడు శరీరం అక్కర్లేదు, కానీ నీ కోసం అవసరమైతే శరీరం ధరించి వస్తాడు. ఇలా సనత్ కుమారుడికి వాళ్ళకి శివుడు దక్షిణామూర్తిగా అవతరించి వచ్చాడు. ఆయన మొట్టమొదటి విభూతి ఐశ్వర్యం అందరి ఉదయం ఈశ్వరుడు అంతర్యామగా ఉన్నాడు. నిరంతరం ఈశ్వర చింతన అవసరం. మనం కష్టాల్లో ఈశ్వరుని చింతించి సుఖాల్లో ఈ వాళ్ళు తెలియనంత అమాయకుడు కాదు ఈశ్వరుడు. రేపు భగవాన్ అక్కడ అడుగుతున్నారంటే మంత్ర ఉపదేశాలు ఆయనకు అలవాటు లేదు. ఉపదేశాలు అవి తంత్రాలు కానీ నేను మంత్రాలు కానీ ఈ యాప మరి ఎప్పుడు నన్ను ఆకర్షించలేదు. ఆయన మనసించి ఏ ఒక్క మాట కూడా నన్ను ఆకర్షించలేదు. అంతరం చేసుకోవద్దని కాదు, మహేశ్వరి ఆకర్షించలేదని వివేకానంద కూడా కేవలం అమలు కాదు. మంచి జపం ఏంటి, ఇంకో గంటకు చనిపోతాడుగా జపం విడిచిపెట్టలేదని భగవాన్ చెప్తారు. నన్ను ఏది సృష్టిలో ఆకర్షించాలి, జపాలు కానీ తంత్రాలు కానీ యజ్ఞాలు కానీ సృష్టిలో నన్ను ఆకర్షించండి. కష్టే కదా ఆయన, తల ఉంటే తల దూకోమంటారు, తల ఉంటే మనకి తల దూకోవటం మానేయటం మాట్లాడదు. మీరు ఏమైనా మంత్రాలు ఇస్తారా మీకు చదవడం అడుగుతున్నారు. అయితే భగవాన్ మనం కోరుకుంటుంటే చాలా కష్టం అయితే మాట తీరు కోరుకుంటే మనస్సు అనుగు నోరు మూసుకుని నోరు చూడటం అనుగుణటం ఓరకం ఉండటం ఇక్కడ వచ్చింది. అంటే మనం భాష్యుల ద్వారా మనం పొందే ఆనందం ఎవరిదేనందరూ మనకు తెలిసినప్పుడు ఇందులో ఆయన కోట ఉంటుండదు ఈ ఆనందం అనిపిస్తుంది. బయట నుంచి వచ్చే విషయాలు బయట ఊరేగింపులు ఈ పొగట్టలు ఈ సన్మానాలు ప్రతి విషయాల నుంచి ఇంద్రియాల ద్వారా వచ్చే బయట నుంచి వచ్చే విషయాలు బోధాలు ఈ ఆనందం నుండి కోటి వంతు కూడా ఉండడు వ్యక్త మాత్రం అన్నాడు. కబీర్ అంటాడు అందరూ బుడగపోతే ఈ బుడగలు సముద్రంలో కలుస్తున్నారు, సముద్రం వచ్చి ఈ బుడగలో కలుస్తున్నారు సంగతి ఎవరికి తెలియకుండా బుడగ అణిగిపోయింది సముద్రంలో కలిసిపోయింది అంటున్నారు. బుడగ అణిగిపోయింది సముద్రం వచ్చి బుడగలో కలిసింది. అలాగే నీ రాంబాణం లేకపోతే నీ వెళ్ళి బ్రహ్మంలో కలుగుతుంది, బ్రహ్మమే వచ్చి నీ బుడగల్లో కలుస్తున్నాను చెప్తారు. బుడగ సముద్రంలో కలుస్తున్నా చాలా మందికి తెలుసు, కానీ చాలా కొద్ది మందికి తెలుసు సముద్రం వచ్చి బుడగలో కలుస్తున్నాయి. అలాగే మీ అహంభావం నశించిన వెంటనే అంతటా వ్యాపించిన బ్రహ్మం వచ్చి మీద ఐక్యం అవుతుంది. అసలు ఆ పట్టుదల ఉండాలి, కానీ ఆ పట్టుదల తెరిగి వరించా ఓర్పు పట్టుదల సహనం ఉన్నది ఏదైనా సాధించవచ్చు. కబీర్ ముస్లిం, ఆ గురువు దగ్గర మంత్రం పుచ్చుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఆయన హిందూ, గురువు ఏమో హిందూ, ఆయనకి అసలు ముస్లిం కదా తనకి మంత్రం ఏమిటంటేనే అతను మంత్రం ఇవ్వలేదు. కానీ ఆయన దగ్గర మంత్రం రామనామం పుచ్చుకోవాలని తనకు ఉండేది, కబీర్కి ఉండేది. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఆయన ఇవ్వలేదు. ఒకసారి ఏం చేశాడు, ఆయన కాశీలో నదిలో ప్రతిరోజు వచ్చి ఒక రేవులో ఘాట్లు ఉన్నాయి, కాశీలో ఘాట్లు ఉన్నాయి,